శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము సిలువులో పలికిన 5వ మాట. మూలవాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం.
19వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొని చిన్నానెనను, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. 28వ వచనంలో ప్రభు పలికిన 5వ మాట, నేను తప్పుకొనుచున్నాను అన్న మాట చూస్తా ఉన్నాం. ఎవరో సిస్టర్ ఎవరో ప్రార్థన చేస్తా ఉన్నారు, మీట్లో పెట్టుకోండి, మీట్లో పెట్టుకోండి. 28వ వచనంలో నేను తప్పుకొనుచున్నాను అన్న మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన తప్పుకొనుచున్నాను అన్న మాట మాట్లాడడానికి ముందు గ్రంథకర్త యోహాను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను. నేను లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను అనెను. లేఖనం నెరవేరినట్లు అన్న మాటకు ముందు ఇంకొక మాట కూడా గ్రంథకర్త యాడ్ చేశాడు. అప్పటికి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. యేసుక్రీస్తు ప్రభు అవగాహనతోనూ లేఖనాన్ని నెరవేర్చడానికి ఈ మాట చెప్పాడు అని గ్రంథకర్త అయిన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయిస్తున్నాడు. ఇక్కడ సిలువలో ప్రభు ప్రాణమిస్తుండగా ఆయన లోక కళ్యాణం కొరకు, అనేకుల పాప విమోచన కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెడుతూ ఉండగా ఆయన ఎందుకు దాహాన్ని అడుగుతున్నాడు, ఆయన ఎందుకు తప్పుకొన్నానని చెప్పి మాట్లాడుతున్నాడంటే, బ్రతకాలి, మరణం తప్పించుకోవాలి అన్న ఆశతోని ఆయన దప్పుకే తీర్చమని అడగటం లేదు. కానీ లేఖనం నెరవేరాలి కాబట్టి ఆయన తప్పుకొన్నాడు అన్నది గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం. మిగతా సువార్తల్లో, మత్తి సువార్త, మార్కు సువార్త 2 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయనకు చేదును అందించడానికి ముందు ముందొకసారి ఆయనకి దప్పికి తీర్చడానికి ప్రయత్నం చేసినట్లుగా ఆ ఇద్దరు గ్రంథకర్తలు కూడా సువార్తల్లో ప్రస్తావించడం మనం చూడాలి. మత్తి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మత్తి సువార్త 27వ అధ్యాయము 34వ వచనంలో అప్పటికి ప్రభు సిలువ వేయబడలేదు, కానీ సిలువ వేయబడడానికి గొలగత్తా అనబడిన చోటుకి ఆయన సిలువతోటి సిలువ మోసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు 34వ వచనంలో ఇలా రాయబడింది, చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరు, గాని ఆయన దాన్ని రుచి చూచి త్రాగనల్లకపోయెను. 34వ వచనంలో ద్రాక్ష రసానికి చేదు కలిపి ఆయనకు త్రాగనిచ్చడానికి ప్రయత్నం చేశారు. ఇది దీని ఏమంటారంటే, తిమ్మురు కలిగి ఆ తీవ్రమైన నొప్పి కలగకుండా ఉండడం కొరకు కొంత రిలీఫ్ ఇచ్చేదాని కింద ఈ చేదును మనం చూడగలం. 34వ వచనంలో వారు త్రాగించడానికి ప్రయత్నం చేసిన ఆయన త్రాగలేదు అన్నట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. ఆ 34 దాటి కొంచెం మనం ముందుకెళ్తే 48వ వచనంలో ఈ మాట చూస్తాం. 48వ వచనం, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. అంటే రెండు సందర్భాలు మనం చూస్తున్నాం. ఆయన నేను తప్పు కొనుచున్నాను అన్న దానికి ముందు ఒకసారి ఆయనకి త్రాగన దప్పికెచ్చడానికి ప్రయత్నం చేస్తే ప్రభువు తీసుకోలేదు అని మత్తయిలో మనం చూస్తున్నాం. అలాగే మార్కు సువార్త 15:23 కూడా ఈ మాట చూస్తాం. మార్కు సువార్త 15:23 ఇలా రాయబడింది. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరు గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. అది దాటి కొంచెం ముందుకెళ్తే 36 ఇలా అన్నాడు, ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి త్రాగనిచ్చి అన్న మాట మనం చూస్తున్నాం. అంటే ఈ సందర్భాల్లో ఈ ఇద్దరు భక్తుల ద్వారా దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఆయన్ని అంతకుముందు దప్పికివ్వడానికి వారు ప్రయత్నం చేసినా లేకపోతే కొంచెం రిలీఫ్ ఇచ్చే ద్రాక్షారసంలో వారు బోలము కలిపి ఆయనకు అందించడానికి ప్రయత్నం చేసినా ఆయన తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన దప్పికిమ్మని ఆయన అడుగుతున్నాడు, దప్పికొంటున్నానని ఆయన అడుగుతున్నాడు. ముందెందుకు తీసుకోలేదు, ఇప్పుడెందుకు ఆయన అడుగుతున్నాడంటే కారణం ఆయనకి దాహం వేసి కాదు కానీ లేఖనము నెరవేరినట్లు అని గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట ఎలాగుంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు ఏది చేసినను, యేసుక్రీస్తు ప్రభు ఏది చేయడానికి ప్రయత్నం చేసినను ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండాలి. అది లేఖన సారమైన లేఖనాల్లో రాయబడకపోతే ఆయన ఏది చేయడు. ఈ మాట కొంచెం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో ఆ 33 జీవితంలో ఆయన జీవితంలో సంభవిస్తున్న ప్రతిదీ కూడా లేఖన సారంగానే జరిగింది అన్నది వాక్యంలో మనం చూస్తాం. లేఖనాలు అంటే తెలుగులో లిఖించబడినవి, రాయబడినవి, రాతలు అని అర్థం. ఇంగ్లీష్లో చాలా క్లారిటీ ఉంటుంది, స్క్రిప్చర్స్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ స్క్రిప్చర్స్ సారాంశంగా, రాయబడ్డ ప్రవచనాల సారాంశంగానే ఆయన జీవితం ఉంది. యేసుక్రీస్తు ప్రభు మానవ శరీర ధారిగా ఈ భూలోకానికి రావడానికి ముందు, ఆయనకంటే ముందు 1000 క్రితమే ఆయన ఏ ఊర్లో పుట్టాలి, ఆయన ఎవరికి పుట్టాలి, ఆయన ఏ పేరుతో పిలువబడాలి, ఆయన ఏ ప్రాంతాల గుండా సంచారం చేయాలి, ఆయన ఎలాంటి పరిచర్య కొనసాగించాలి, ప్రతిదీ కూడా ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించబడితే ఆ ప్రవచనాల నెరవేర్పుగానే ఆయన ఈ భూలోకంలో ప్రవేశించాడని లేఖనాల్లో మనం చూడగలం. ఒకసారి ఇదే యోహాను సువార్త 19:5 ఈ 5వ మాట, ప్రభు సిలువలో పలికిన 5వ మాట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ అంతకుముందు ఆయన ఉపయోగిస్తున్న పదజాలం మనకు చాలా ప్రాముఖ్యమైంది. 19:28 ఇప్పుడు మళ్ళా చదువుతున్నాను, అర్థం చేసుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు. అప్పటికి చాలా సమాప్తం అయిపోయిందట, ఇంకా ఒక లేఖనం నెరవేరాల్సి ఉందట. అప్పటికి సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు అన్నాడు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కడ లేఖనం నెరవేరాలి, నేను తప్పుకొనిచున్నాను నాకు చేదును దాహంగా ఇస్తారు అన్న లేఖను ఎక్కడ ముందుగా దేవుడు ప్రవచించాడు అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, సిలువ సంభవానికి ముందు క్రీస్తు పూర్వం సుమారు 1000 క్రితం కీర్తనకారుడు ద్వారా కీర్తన గ్రంథంలో ఈ లేఖనం ప్రవచన రూపంలో రాయబడింది. 69:21 మనం చూడాలి. 69:21 ఇలా రాయబడింది, వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. 21వ వచనం. ఆయన గురించి ముందుగానే కీర్తనకారుడు ద్వారా దేవుడు రాయించిన ప్రవచనం. నాకు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అన్నాడు. ఈ లేఖనం నెరవేరవలసి ఉంది. 21వ వచనంలో ఈ లేఖను నెరవేరవలసి ఉంది కాబట్టి ప్రభు నేను దప్పుకొని ఉన్నాను అన్నారు. అప్పటికి సమస్తమును సమాప్తమైనది నెరిగి అన్న మాటలో అర్థం ఏంటంటే, ఇదే 69వ కీర్తనలో ఆ కొన్ని లేఖనాలు అప్పటికి నెరవేరిపోయాయి. 1వ వచనము 2వ వచనములో, దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము, నిలువయ్యక అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి రాయబడుతున్న ప్రవచనం. ఎవరిలైనో డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎవరిలైన వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. అంత బాగుంది, ఒక్కటే కొంచెం అర్థం చేసుకోండి, చెక్ చేసుకోండి. జర్నీలు ఎవరన్నా ఉన్నారేమో మ్యూట్లో పెట్టుకోండి, జర్నీలు ఎవరన్నా ఉంటే మ్యూట్లో పెట్టుకోండి. 69వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆయన శ్రమల గురించి చూస్తున్నాం. 4వ వచనం ఇలా రాయబడింది, నిర్నిమిత్తముగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు, అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు, నేను దోచుకొన దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన మీద తల వెంట్రుకల కంటే విస్తారమైన జనాంగం శత్రువులుగా మారిపోయారు. సిలువ వేయము అని వారి కేకలు గెలిచాయి. శాస్త్రులు, పరిషయులు, సద్దూకయులు వీళ్ళందరూ కూడా చేతులు కలిపారు అన్నదాన్ని రాస్తున్నాడు. 8వ వచనంలో, నా సహోదరులకు నేను అన్యుడినైతిని. సహోదరులు అనగానే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును విడిచి వెళ్ళిపోయారు. నా తల్లి కుమారులకు పరుడినైతిని. ఆ సిలువ దగ్గర ఆయన తమ్ముళ్ళు, ఆయన సోదరులు ఎవరూ రాలేదు. 17వ వచనంలో, నీ సేవకునికి విముఖుడుపై ఉండకము, నేను ఇబ్బందిలో నున్నాను, త్వరగా నాకు ఉత్తరమేమో, నా దేవా ఎలా నా చేయి విడిచితివి అన్నమాట. చూసాంగా దేవుడు తన సేవకునికి ముఖాన్ని చాటేశాడు. ఇవన్నీ ప్రవచనాల సారంగానే జరుగుతూ ఉంది. ఇక నెరవేరవలసిన మాట 21వ వచనం, వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఎందుకు ఈ మాటలన్నీ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచడం జరుగుతుందంటే, లేఖనాల ప్రాముఖ్యత మనకు అర్థం అవ్వాలి. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, ఒకవేళ తెల్ల పేపర్ల మీద నల్లక్షరాలు అనుకుంటే పొరపాటే. లోకంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, అలాంటి మత గ్రంథాలతో పాటు ఇది ఒక మత గ్రంథం అనుకుంటే పొరపాటే. లోకంలో చాలా మంది జ్ఞానులు, ఉత్తములు, పుణ్యాత్ములు చాలా మంచి విషయాలు రాసుకుంటూ వెళ్ళారు. అలాగే ఎవరో మానవులు ఉత్తమైన సంగతులు రాసిన మంచి గ్రంథం అనుకుంటే పొరపాటే. బైబిల్ పరిశుద్ధ గ్రంథం కొరకు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని మూలముగా మనుషులను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా వారు పలికిరి అని రాయబడింది. ఇది దేవుని గ్రంథం. దేవుడు భవిష్యత్తులో సంభవింపనున్న సంభవాలన్నిటినీ వేల సంవత్సరాల క్రితమే రాయిస్తూ వచ్చారు. అలా ఎన్నో విషయాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఆయన జన్మదినం మొదలుకొని ఆయన మరణదినం వరకు, ఆయన పునరుద్ధానం కొరకు, అవి సంభవించడానికి ముందే వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల నోట ప్రవచనాలుగా జరిగింది. కాబట్టి మొదటిగా ఒక 3 మాటలు ఈ 5వ మాట నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, నెరవేరవలసిన లేఖనం. అన్ని లేఖనాలు అప్పటికి సమాప్తము సమాప్తమైనవని ఎరిగి చాలా ప్రవచనాలు అప్పటికి జరుగుకుంటూ వచ్చాయి. ఇంకా ఒక లేఖనం నెరవేరాలి, ఆ లేఖను నెరవేర్చడం కొరకు ఆయన నేను తప్పుకొని ఉన్నాను అన్నాడు. రెండవ మాటగా మనం అర్థం చేసుకుంటే, నెరవేరిన లేఖనాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన జన్మదినం మొదలుకొని సారీ ఆ లైన్ కట్ చేస్తాను, ఏ లైన్ డిస్టర్బెన్స్ వస్తుందో అర్థం కావట్లేదు. శివకుమార్ గారి లైన్ నుంచి వస్తుంది. సరే, ఇక్కడ అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు జన్మదినం మొదలుకొని ఆయన మరణం వరకు అన్ని సంభవాల గురించి ముందుగానే ప్రవచనాల్లో రాయబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలను మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఒక్క శిలువ శ్రమల విషయంలో ఆయన సంభవాలు అంటే ఆ శిలువ శ్రమల గురించి లేఖనాల్లో ఏమేమి రాయబడ్డాయో చూడడం ఈ సందర్భంగా మంచిదని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన దాసుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, ఆయన ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే ఆయన అప్పగింపబడింది మొదలుకొని. శివకుమార్ గారి లైన్లో ఎవరో ఒక సిస్టర్ దగ్గర నుంచి వస్తుందండి డిస్టర్బెన్స్, అది కొంచెం గమనించండి. ఆయన అప్పగింపబడింది మొదలుకొని ఆయన సమాధి చేయబడ్డ వరకు ఉన్న సంభవాలన్నిటి కొరకు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను, రాసుకుంటా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆయన యూదా చేత అప్పగించబడ్డాడు అన్నదాన్ని 41వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తాం. 41వ కీర్తన 9వ వచనంలో, నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకే తన మడిమినెత్తెను అన్న మాట రాయబడింది. యూదా చేత ఆయన అప్పగించబడ్డాడు. ఆయన వెంబడించిన శిష్యుల్లో ఒక శిష్యుడైన యూదా ఆయన అప్పగించాడు. అలా యూదా అప్పగిస్తాడని ముందుగానే 1000 సంవత్సరాల క్రితం దేవుడు కీర్తనాకారుడు ద్వారా ప్రవచిస్తున్నట్లుగా 41వ కీర్తన 9వ వచనంలో చూస్తున్నాం. ఆయన అప్పగింపబడ్డ తర్వాత ఏ 12 మంది శిష్యులైతే ఆయన వెంబడించారో వారందరూ కూడా ఆయన ఒంటరిగా చేసి పారిపోయారు అన్నది మనం నూతన నిబంధనలు చూస్తుంటే, ఆయన శిష్యులందరూ చెదరిపోతారు, వారిలో ఏ ఒక్కరు నిలబడడానికి వీలు లేదు అని జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ముందుగానే ప్రవక్త ద్వారా ప్రవచించడం జరిగింది. గొర్రెల కాపును కొట్టుదును, గొర్రెలని చెదరిపోతాయని ఆ ప్రవచనం ముందుగానే రాయబడ్డం మనం చూస్తున్నాం. ఆయనలో ఏ తప్పు లేదు, పిలాతు ఆయనలో ఏ దోషారోపణ లేదు అని మాట్లాడుతున్నాడు. అన్యాయపు తీర్పుకు ఆయన అప్పగింపబడుతున్నాడు. ఆ సంభవం గురించి 35వ కీర్తన 11-12 వచనాల్లో చూస్తాం. కోట సాక్షులు లేచించున్నారు, నేనెరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు, మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కు లేని వాడనై తిని. ఎరుగని సంగతుల గురించి కూట సాక్షులు, అబద్ధపు సాక్షులు, అబద్ధపు విచారణ ఆయన ఎదుర్కోవలసి వస్తుందని ముందుగానే ప్రవచనాల్లో మనం చూస్తున్నాం. అలాగే ఆయన విచారించినప్పుడు ఆయనలో ఏ దోషము లేదు, ఈయనలో నాకు ఏ దోషం కనబడతలేదని పిలాత్ మాట్లాడుతున్నాడు కదా. ఆయనలో ఏ దోషము లేదు అని నిర్ధారిస్తారని కూడా ప్రవచన రూపంలో రాయబడింది. 53వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ వచనంలో ఇలా అన్నాడు, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, అతడు వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనుకోబడెను. అన్యాయపు తీర్పు, ఆయనలో ఏ దోషం కనబడలేదు అన్నమాట కూడా మనం చూస్తున్నాం. నువ్వు యూదులు రాజువా అని పిలాతు యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. వీరి నీ మీద ఇన్ని నేరారోపణలు చేస్తున్నారు కదా, నీ పక్షంగా నువ్వు మాట్లాడుకోవా అన్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తున్నాడు. అలా ఆయన మౌనంగా ఉండటం కొరకు కూడా ముందుగానే ప్రవచనాల్లో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువ వేయబడాలి, ఆయన కాళ్ళకు చేతులకు మేకలు కొట్టబడాలి అన్నది కూడా ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగానే జరిగింది. చాలా సిలువ మరణ, చాలా రకాలైన మరణాలు ఉన్నప్పటికీ సిలువ మరణం మాత్రమే ఆయన పొందాలి అన్నది దేవుడు ముందుగా ప్రవచన రూపంలో రాయిస్తూ ఉన్నాడు. 22వ కీర్తన 16వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. తర్వాత మాట ఇంపార్టెంట్, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఆయన సిలువ వేయబడాలి, చాలా రకాల మరణాలు ఉన్నప్పటికీ సిలువ మరణం మాత్రమే ఆయన పొందాలి అన్నది లేఖనాల నెరవేర్పుగానే జరుగుతూ ఉంది. 22వ అధ్యాయంలో మనం ఇంకా చూడదగిన మాటలు, మొదటి మాట, నాదేవా నాదేవా నీవు నన్నేల విడనాడితివి, దాని సిలువలు ఆయన పలికిన అర్థనాదంగా 4వ మాటగా నిన్నటి దినాన్ని చూసాము. ఆయన సిలువులో ఆ మాట పలకటం కూడా ముందుగా రాయబడ్డ ప్రవచనాల నెరవేర్పే. ఆయన సిలువ వేయబడ్డప్పుడు ఆయన గేలి చేయడానికి సైనికులు ఆయన నిలువు టంగి కొరకు చీట్లు వేసుకున్నారు. ఎవరి పేరు మీద చీటీ పడితే వారు నిలువు టంగి తీసుకుని వెళ్దామని చీట్లు వేసుకున్నారు. అది సిలువ దగ్గర చూస్తా ఉంటే అది ప్రవచన నెరవేర్పుగా ఇదే 22వ అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాం. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయిచున్నారు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు యూదుల రాజా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించుము, నువ్వు దేవుడు కుమారుడివైతే కిందకి దిగిరమ్మని అక్కడ సైనికులు ఆయన అవహేళన చేశారు, అపహాసం చేశారు. అది కూడా ప్రవచనాల నెరవేర్పుగానే చూస్తున్నాం. ఇది 22వ అధ్యాయము 22వ కీర్తన 7-8 వచనాల్లో నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహో మీద నీ భారం మోపుము, ఆయన వాణ్ణి విడిపించినేమో, వాడు ఆయనకి ఇష్టుడు కదా, ఆయన వాణ్ణి తప్పించినేమో అందరు. అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యూదా ఇస్కరియోతు యూదా చేత అప్పగించబడింది మొదలుకొని ఆయన ఆయన ధనవంతుడైన యోసేపు సమాధిలో ఉంచబడే వరకు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడ్డాడు అన్న మాట రాయబడింది వరకు, యేసుక్రీస్తు సిలువ శ్రమలలో సంభవించిన ప్రతిదీ, ఆయన పలికిన 7 మాటలు, ఆయన్ని ట్రీట్ చేసిన విధానం, ఆయన హేళన చేసిన విధానం, అన్ని కూడా ఏదైతే ఆ రోజు కలవరిగిరి మీద యేసుక్రీస్తు ప్రభు జీవితంలో సంభవిస్తున్నాయో వాటన్నిటి గురించి దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా ప్రవచిస్తూనే వచ్చారు. కాబట్టి లేఖనం నెరవేరినట్లు నేను తప్పుకొనిచున్నాను. నేను ఆయన ఈరోజు సిలువ మీద ఉండి నాకు దాహము కిమ్మని నేను తప్పుకొనిచున్నానని అడగటం వెనకాల ఉద్దేశం కూడా నెరవేరవలసిన ఒక లేఖనం ఉంది. ఆ లేఖనం నెరవేర్పు కొరకు నేను తప్పుకొనిచున్నాను అంటున్నాడు. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒకసారి ప్రశ్నిస్తున్నాడు. చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి, చాలా పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం. అవన్నీ మనుషుల చేత రాయబడ్డ పుస్తకాలు, అవన్నీ పొట్ట పోషణ కొరకు గుప్పుడు మెతుకులు పెట్టడానికి పనికొచ్చే పుస్తకాలైతే, నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం దేవుని చేత రాయబడ్డ సంభవాలుగానే మనం చూస్తాం. ప్రవచనాలు ఆ పరిశుద్ధ గ్రంథం కొరకు ఆయన మాట్లాడుతూ, ఆకాశము భూమి గతించిన గాని నా మాటలు గతించు అన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి సున్నాయనను పొల్లైనను తప్పిపోవడానికి వీలు లేదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం తీసుకుంటే, ఆయన జీవితంలో దేవుని వాక్యానికి ఎంతవరకు ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు? 20% పాటించాడా, 60% పాటించాడా, 90% పాటించాడా? ఆయన జీవితానికి బైబిల్ గ్రంథం, దేవుని మాటైన పరిశుద్ధ గ్రంథం ఎంతవరకు ప్రామాణికంగా ఉంది అని మనం అడిగితే, ఆయన 100%, ఆయన 100% లేఖనాల ప్రకారంగానే చేయడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు లేఖనాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అర్థమైతే, లేఖనాలు ఎంత ప్రాముఖ్యమైనవో అర్థమైతే, మన జీవితాలు లేఖనాల మీద ఎలా ఆధారపడాలో మనకి అర్థమవుతుందని ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక సంభవాన్ని, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో సంభవించిన ఒక సంభవాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభ దినాలు మనం చూస్తాం. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, దాన్నే ఈరోజు 40 దినాలు శ్రమ దినాలుగా పాటిస్తూ ఉన్నారు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాల ఉపవాసం తర్వాత ఆయనకు ఆకలి వేసిందని రాయబడింది. ఆ 40 దినాలు కాముగా పక్కన నిలబడి చూస్తూ ఉన్న అపవాది 40 దినాల తర్వాత ఆయన ఆకలి గొన్న బలహీన క్షణాల్లో ఆయన వద్దకు వచ్చాడు. వచ్చి పక్కన నిలబడి ఒక మంచి సలహా ఇస్తున్నాడు. 3వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. నువ్వు దేవుడు కుమారుడు కదా, దేవుడు నీకు గొప్ప మహిమనిచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలిగిన సామర్థ్యం నీ వద్ద ఉంది, ఆకలేస్తుంది కదా, ఎందుకు నువ్వు ఆకలితో కడుపు మార్చుకుంటే ఎలాగ 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, ఇది ఒక మంచి సలహా, నీ కళ్ళ ముందున్న రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తిను అన్నప్పుడు 4వ వచనంలో ఆయన అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనను. ఈ లేఖన భాగంలో రాయబడి ఉన్నదన్న మాట 4 సార్లు రిపీట్ అవుతుంది. ఇదే కాంటెక్స్ట్ లో కొంచెం అర్థం చేసుకోండి. ఆయన అంటాడు, సాతాను ఆయన ముందుకు వచ్చి ఈ రాళ్ళు ఆయన చేతికిచ్చి రొట్టెగా మార్చుకొని తిను అన్నప్పుడు ఆయన తీసుకొని మార్చుకొని తినలేదు గాని ఆయన అంటాడు, ఒక లేఖనం ఉంది, రొట్టె వల్ల కాదు దేవుని వల్లనే మనుషులు జీవించాలి అని రాయబడి ఉంది కాబట్టి నేను దేవుని వైపు చూస్తాను అంటున్నాడు. సరే, ఈయన ఏమన్నా చేయాలంటే లేఖనాల్లో ఉండాలి, రాయబడి ఉంటే ఈయన చేస్తాడని సాతానికి అర్థమైనప్పుడు సాతాను రాయబడి ఉన్న ఒక లేఖనాన్ని ఆయన ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒక పట్నం మీద తీసుకెళ్లిపోయాడు, దేవాలయ శిఖరి మీద నిలబెట్టాడు. 6వ వచనంలో ఎలా అన్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని నీ చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. మరలా రాయబడి ఉన్నదన్న మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఎందుకు, ఎక్కడ రాయబడి ఉన్నది, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడు నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించిన రాయబడి ఉన్నదని ప్రభు అన్నారు కదా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆయన రాయబడి ఉంటే తప్ప చేయనంటున్నాడు కాబట్టి రాయబడి ఉన్న వాక్యనే చూపిస్తానని ప్రయత్నం చేస్తూ ఆయనకి సాతాను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దూతలు చెత్తి పట్టుకుంటారు, నీ పాదములకు రాయి తగలదు అన్న లేఖనం ఎక్కడ ఉందంటే కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 11-12 వచనాల్లో ఉన్న లేఖనాన్ని తీసుకొచ్చి రాయబడిన వాక్యాన్ని వక్రీకరించి చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాక్యాన్ని బోధించే వాళ్ళందరూ కూడా దేవుని సంబంధులు అనుకుంటే పొరపాటే. ఈరోజు ఈరోజు క్రైస్తవ సమాజంలో రకరకాల బోధలు చూస్తున్నాం, భిన్నమైన బోధలు చూస్తున్నాం. ఎవరు మాట్లాడినా బైబిలే మాట్లాడతారు, అందరు దేవుని సేవకులుగానే కనబడుతున్నారు, అందరి చేతుల్లోనూ బైబిలే ఉంది, ఆయన చెప్పేది కూడా బైబిలే కదండి అని అనుకుంటే, బైబిల్ హెచ్చరిస్తున్న సంగతి ఏంటంటే బైబిల్ సాతాను కూడా చెప్పగలడు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని సాతాను కూడా చూపిస్తాడు. అందుకోసమే సంఘంలో విలువలు దిగజారిపోయాయి, అందుకోసమే సేవ వ్యాపారం అయిపోయింది, అందుకోసమే భిన్నమైన పోకడలు భిన్నమైన సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడతా ఉన్నాయి. కారణం బైబిల్ గ్రంథాన్ని సాతాను దూతలు కూడా వాడుతున్నారు, సాతాను దూతలు కూడా బోధిస్తున్నారు. సరే మన కాంటెక్స్ట్ లోకి వద్దాం. మొదటిగా మనం ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలో లేఖనాల గురించి ధ్యానం చేస్తూ మొదటి మాట మీకు జ్ఞాపకం చేయబడింది. ఆ మొదటి మాట నెరవేరవలసిన లేఖనం కొరకు మనం చూసాం. రెండవ మాట నెరవేరిన లేఖనాలు, యేసుక్రీస్తు ప్రభు సిలువ సంభవంలో నెరవేరిన లేఖనాలను చూసాం. మూడవ మాట లేఖనాలు మానవునికి మార్గదర్శకాలు అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లేఖనాలు మానవునికి మార్గదర్శకాలు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన జీవిత దినాలు కొనసాగిస్తున్నప్పుడు, ఆయన ఎలాగ లేఖనాలను ఆయన జీవితంలోనికి తీసుకున్నాడని మనం చూస్తే, ఆయన తిండి తినాలన్న వాక్యాన్ని ఆలోచన చేస్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించినని రాయబడ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సాతాను ఆయన ముందుకు వచ్చి, నీ కొరకు ఒక ప్రవచనం రాయబడింది, నీకు నీవు దూకితే నీ కాలుకు దెబ్బ తగలకుండా దేవదత్తులు చెత్తి పట్టుకుంటారని రాయబడ్డ సందర్భాన్ని వక్రీకరించి సాతాను వాక్యాన్ని చూపిస్తుంటే, ఆ సందర్భంలో కూడా ప్రభు ఏడవ వచనంలో మరొక లేఖనాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు. ఏడవ వచనం, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. ద్వితీయోపదేశ కాండం 6:6 దేవుణ్ణి శోధింపకూడదన్న లేఖనాన్ని ప్రభు కౌంటర్గా చూపిస్తున్నారు. తర్వాత 10వ వచనంలో సాతానిక ఆయన మాటలకు లొంగటం లేదు, లేఖనాలు చూపించినా లొంగటం లేదని భూలోక రాజ్యాలన్నింటిని చూపించి, వాటి మహిమను చూపించి, వాటన్నింటినీ ఇస్తానని చెప్పి ఆశ చూపి, సాతాను యేసుక్రీస్తు ప్రభువుని సాగిలపడి నమస్కరించి సాతాను పూజించి సేవించమని బలవంతం చేస్తున్నప్పుడు, ఆయన సాతానికి మొక్కకుండా 10వ వచనంలో మరొక లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసువానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదనను. ఇక్కడ 4 సందర్భాల్లో రాయబడి ఉన్నదని 4 వాక్యాలు చూసాం. 4వ వచనము, 6వ వచనము, 7వ వచనము, 10వ వచనాల్లో రాయబడి ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ రాయబడి ఉన్నదో మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏమి చేసినను, ఆయన ఏది చేయాలన్నను, ఆయన రాయబడి ఉన్నదా లేదా అనే వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తల్లి అయిన మరియ చిన్ననాటి నుంచి వాక్యాన్ని ఆయనకు నేర్పిస్తూ వచ్చింది, ఆయన మనసులో వాక్యాన్ని పదులుపరుచుకున్నాడు. క్రైస్తవ జీవితానికి ప్రామాణికత ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, దేవుడు రాయించి నీ చేతిలో ఉంచిన పరిశుద్ధ గ్రంథమే. ద సీక్రెట్ ఫర్ ప్రాస్పరస్ లైఫ్ ఇస్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. సమృద్ధికరమైన జీవితాన్ని జీవించాలంటే ఆ జీవితానికి కారణం ఒకటే, రాయబడిన లేఖనం. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలో ఒక వ్యక్తి జీవితం సమృద్ధిగా ఉండాలంటే దానికి రహస్యం ఏంటో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం, కీర్తన గ్రంథం 3:3 అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును అన్నాడు. అతడు చేయనదంతయు సఫలమగును అన్నాడు. చేసే ప్రతి పని వర్ధిల్లుతుంది. కాలువ పక్కన ఉన్న చెట్టు ఎలాగైతే పచ్చగా ఫలాలతో ఉంటాడో అతడు అంత పచ్చగా ఫలాలతో సమృద్ధిగా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. ఇందుకు ఏంటి రహస్యం అని అడిగితే, రెండో వచనంలో అలా సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకోవడానికి, అలా సమృద్ధికరమైన జీవితాన్ని పొందుకోవడానికి రహస్యం ఏంటో రెండో వచనం మాట్లాడతాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనకారుడికైతే బైబిల్ చదవటం అది ఎంతో సంతోషకరమైన సందర్భం, సమయం. ఎంత మాత్రం బోరింగ్ సబ్జెక్ట్ కాదు. బైబిల్ చదువుతా ఉంటే ఆయన నిద్ర రావట్లేదు, కానీ నీ వాక్యమందు ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా వేకో జాములు ఎందే నా కనులు తెరుచుకుంటాను అంటాడు 119వ కీర్తనలో. ఆయన తెల్లవారకు మునిపే దేవుడి మాటల కొరకు పరితపిస్తూ నిద్ర లేస్తున్నాడు. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆయన ఎంతో సంతోషంతో వాక్యం చదువుతూ ఉన్నాడు. చదవటమే కాదు ధ్యానిస్తూ ఉన్నాడు, మననం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని తన అనుదిన జీవితంలో ఆచరిస్తారో వారిని అంటాడు, అతడి చేయనదంతయు సఫలమవుతుంది. నీటి కాలువల యోర్న నాటబడిన మొక్క వలె అతడు పచ్చగా ఉంటాడు అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయించి నేను ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇదే సులువ ధ్యానాన్ని మనం
ప్రారంభిస్తున్నప్పుడు,
ఇదే సులువ ధ్యానాన్ని మనం ప్రారంభిస్తున్నప్పుడు మొదటి మాట ధ్యానం చేసాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేవిరు గనక వీరిని క్షమించమని ఆ లేఖనాన్ని చూపించిన తర్వాత, దేవుడు ఇదే గ్రూప్ లో ఉన్న ఒక సహోదరుని పరీక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ మాటలో, నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. ప్రభు ఆయన హింసిస్తున్న శత్రుడి కొరకు ప్రార్థన చేశాడు అన్న మాట చూసిన తర్వాత, ఆ రెండవ రోజే మన గ్రూప్ లో ఒక సహోదరునికి శోధన వచ్చింది. ఆస్తి తగాద వచ్చింది. బంధువులే, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళే ఆస్తి విషయంలో గొడవ పడుతున్నారు. గతంలో అలాగే గొడవ పడితే, కానీ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నప్పటికీ తనే మంచి మనసుతోటి ఒక మెట్టు కిందకి తగ్గి పోనీలని చెప్పి వదిలేస్తే మళ్ళా పెద్ద వాళ్ళ బంధువులు గొడవ పడతా ఉన్నారు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ఉదయకాల సమయమే వాక్యం అన్నావు కదా, మీ శత్రువుని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయను అన్నావు కదా, అది చేస్తావా, లేకపోతే వారి మీద పగ తీర్చుకుంటావా, లేకపోతే నువ్వేమన్నా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ వాడగలవా అన్నది ఆయన ఎదుర్కొన్న సంఘర్షణ. అప్పటికి అమ్మ నాన్న అంటున్నారట, అరే చేతకాలంలో అయిపోతాము, లాస్ట్ టైం కూడా ఎలా గోల్ చేస్తే మనమే తగ్గాము, మరలా కావాలని చెప్పి సరిహద్దురాలు తీసేశారు, ఈసారి అలా తెరగ వదిలితే కుదరదు, మనం ఏదో తేల్చుకోవాలని చెప్పేసి అమ్మ నాన్న అంటున్నారు. ఒక పక్కనేమో దేవుని వాక్యం క్షమించము ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది, మరొక పక్క ఏమో పగ తీర్చుకుందాము, మనమేమీ తగ్గకూడదని చెప్పేసి అమ్మ నాన్న చెప్తున్నారు. సంఘర్షణ. ఆ సహోదరుతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చేసి, నీ వల్లే నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, మీరు పాడైపోతారని చెప్పి శాపనాదాలు పెడుతుంటే ఈ మాట జ్ఞాపకం వచ్చాను అన్నాడట. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, ఏం అవదలని చెప్పి ఫోన్ పెట్టేశాడట. మళ్ళా ఫోన్ చేస్తే, నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం అవదలని చెప్పేసి పెట్టేశాడు. చివరికి హాస్పిటల్లో ఉన్న అతను చూడడానికి వెళ్ళి ఒక పాస్టర్ గారితో ప్రార్థన చేపించి తను కూడా ప్రార్థనలు ఏకీభవించాడని సహోదరి చెప్తా ఉంటే ఎంత ఆనందం అనిపించిందో. మనం వినడానికి మాత్రమే దేవుని వాక్యం లేదు, మళ్ళా చెప్తున్నాను, దేవుడు తన వాక్యాన్ని మనకు రాయించింది వినటం కోసం కాదు, ఆచరించటం కొరకు. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని నీ స్వభాషలోకి ట్రాన్స్లేట్ చేయించడానికి, నేను అయ్యే మిషనరీతో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు అన్న, ట్రైబల్ లాంగ్వేజెస్ 4615 ఉంటే ఒక ట్రైబల్ లాంగ్వేజ్లోనికి ఒక న్యూ టెస్టమెంట్ మాత్రమే ట్రాన్స్లేట్ చేయడానికి ఒక్క కుటుంబానికి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టుద్ది. ఎంటర్ బైబిల్ కాదు, కేవలం క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఒక భాషలోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఈరోజు అన్ని అందుబాటులో ఉన్నాయి. టైపింగ్ మెటీరియల్ అంతా అందుబాటులో ఉంది. చాలా ఒకనాటికంటే సులభతరం అయిపోయింది. ఈ రోజుల్లో ఒక భాషలోనికి ఒక న్యూ టెస్ట్మెంట్ ట్రాన్స్లేట్ చేయాలంటే ఒక కుటుంబానికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. అలా దేవుడు మన భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని తీసుకొని రావడానికి ఎందరినో బలియర్పణ చేశాడు, ఎందరికు ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆ బైబిల్ ఈరోజు నీ చేతిలోకి వస్తే నీకు బైబిల్ విలువ ఏంటో అర్థమైందా? నువ్వు బైబిల్ చదవడానికి ఏమైనా సమయం కేటాయిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు అయితే నీ ఆయన దప్పి కొనాలన్నా సరే బైబిల్లో ఉందని అడుగుతాడు, ఆయన భోజనం చేయాలన్నా సరే బైబిల్లో ఉందని అడుగుతాడు. చాదస్తులా ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యముందు ఆనందిస్తారో వారిని అంటున్నాడు, అతడు చేయనదంతయు సఫలమగును. కీర్తనకారుడు 119వ కీర్తన 105వ వచనంలో ఎలా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నువ్వు ఎలా నడవాలో, నీ మాట ఎలాగుండాలో, నీ నడవడికి ఎలాగుండాలో, నీ ప్రవర్తన ఎలాగుండాలో, అన్నిటికీ వాక్యమే ఆధారమై ఉండాలి. ఎవరు వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరు వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారికి వాక్యంలో రాయబడ్డ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. మళ్ళీ చెప్తున్నాను, మనకి వాగ్దానాలు కావాలి, మనకు ఆశీర్వాదాలు కావాలి అనుకుంటే ఆశీర్వాదాలు వెనకాలన్న ఆ నియమాలు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ నువ్వు పాటిస్తే ప్రతి ఆశీర్వాదం నిస్సత్తు అవుతుంది. అది ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను లేఖనం నెరవేరినట్లు నువ్వు నీ వాక్యాన్ని పాటించటం, ప్రేమించటం, పఠించటం, ఆచరించడం చేయటం మనందరికీ మంచిదని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉండగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. రోజు సమయంలో ఖచ్చితంగా కొంత సమయాన్ని వాక్య ధ్యానాన్ని కేటాయించుకోవడం మంచిదని మిమ్మల్ని అందరినీ మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.